ఆత్మస్వరూప పరమైనటువంటి మహాశయులారు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని అనుకోవద్దు. ఎవరు సాధన వారు చేసుకోవాలి, ఎవరు ప్రయత్నం వారు చేసుకోవాలి. ఏదో మతంలోనూ ఏదో సాంప్రదాయంలోనూ ఉన్నంత మాత్రం చేత మనం ఉద్ధరించబడము. ఎవరి కార్యక్రమం, ఎవరి సాధన వారు చేసుకుని తరించాలి. ముఖ్యంగా సాధకులకి మూడు నియమాలు చెప్పారు పెద్దలు. ఒకటి ఆహార నియమం, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అంటే అతి పనికిరాదు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం ఎక్కువ హాస్పిటల్స్ చుట్టూరు తిరగక్కర్లేదు. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఈ రెండు కూడా చాలా ముఖ్యం. మన నిజమైన స్వరూపంలో, మన నేచర్లో మనకు శరీరం లేదు, మనస్సు లేదు. మన హృదయంలో ఒక సత్యం ఉంది, దాని నేచరు శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకి సంబంధించింది కాదు. అది శరీరం యొక్క ఆరోగ్యం కాపాడుకుంటూ, మానసికమైన ఆరోగ్యం కాపాడుకుంటూ ఆ బాడీలెస్ మైండ్లెస్ యొక్క నేచర్ని పొందాలి. మన తినే ఆహారం బట్టే మన మనస్సు, మన శరీరం తయారవుతూ ఉంటుంది. అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం సత్వగుణాన్ని పెంచుకోవచ్చు. సత్వగుణం మనకి జ్ఞాన సముపార్జనకి సహాయం చేసి పెడుతుంది. ఆత్మస్థుతి, పరిణంద ఈ రెండు తగ్గించుకోవాలి. సరసరానికి లోకంలో ఇదే కనిపిస్తాయి మనకి, ఆత్మస్థుతి, పరిణంద. వాళ్ళని వాళ్ళని పొగుడుకోవటం, ఇతరులను విమర్శించటం. మీకు ఈ ఆత్మస్థుతి, పరిణంద వల్ల మన హృదయం విషాదం కాదు, మన మనస్సుకి అంతర్దృష్టి కలగదు. ఆత్మస్థుతి తగ్గించుకోవాలి, పరిణంద తగ్గించుకోవాలి. మనం బాగుపడాలంటే మన చైతన్య స్థాయి పెరగాలంటే తర్వాత మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా ఒక వాక్యం మాట్లాడేటప్పుడు మూడు సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. మనం ముందు మాట్లాడతాం, తర్వాత ఆలోచిస్తాం, అలా కాదు. ముందు ఆలోచించి తర్వాత మాట్లాడాలి. మూడు సార్లు ఆలోచించి ఒక వాక్యం మాట్లాడమని పెద్దలు చెప్తారు. ఈ టంగ్ కంట్రోల్ చాలా ముఖ్యం. మనం ఆహారం తీసుకుంటున్నామంటే ఏదో సత్కర్మ చేయటానికి మనం తీసుకునే ఆహారం ఉపయోగపడాలి. మన మనసులో ఉన్న కామక్రోధాలను పెంచుకోవడానికి కాదు మనం తీసుకునే ఆహారం. ఏదైనా సత్కర్మ చేయటానికి మనం తీసుకునే ఆహారం సహకరించాలి. పవిత్రత లేకుండా, యోగ్యత లేకుండా, ఏకాగ్రత లేకుండా, ప్రవీణత లేకుండా లోపల ఉన్న వస్తువు మనకి వ్యక్తం కాదు. అంటే ఉండటం మన దేహం కంటే, మన మనస్సు కంటే, మన ఇంద్రియముల కంటే, మన సంకల్పముల కంటే అత్యంత సన్నిహితంగా ఉండే సర్దు వస్తువు. మనకి తెలియటం లేదు కాబట్టి దూరంగా ఉందనిపిస్తుంది, తెలిస్తే మనకి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు అనుభవంలోకి వస్తుంది. అయితే పవిత్రత లేకుండా వస్తువు మనకు తెలియదు, అది సింపుల్గా ఉంటుంది. లోపల ఉన్న సద్వస్తువు సింపుల్గా ఉంటుంది. మనం కూడా సింపుల్గా ఉంటే వస్తువు మనకు తెలుస్తుంది. అది వస్తువు నార్మల్గా ఉంటుంది, లోపల ఉన్న సద్వస్తువు మనం కూడా నార్మల్గా ఉంటే అది మనకు వ్యక్తమవుతుంది. మన జీవితంలో మనం ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, మన మాట ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఇంకేదంటే ఆ వస్తువు కూడా లోపల ఉన్న సద్వస్తువు కూడా న్యాచురల్గానే, నార్మల్గానే, సింపుల్గానే అది ఉంటుంది. అది ఎలా ఉందో మన బిహేవియర్ కూడా అలా ఉంటే ఆ వస్తువు మనకి వ్యక్తమవుతుంది. అంతే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కలహాలు కూడా ఎక్కువ మాటల వల్లే కలహాలు వస్తాయి. ఎక్కువ మాట్లాడటం వల్ల కలహాలు పెరుగుతాయి, మౌనంగా ఉండటం వల్ల కలహాలు తగ్గుతాయి. మోటరేషన్ ఇన్ ఫుడ్, మోటరేషన్ ఇన్ వర్డ్స్, மாடரேஷன் எத்தனை விஷயங்கள கூட அச்சி பண்ணிக்கிறார். மகன் விஷயங்களும் அச்சி பண்ணிக்கிறாரு, ஆகார விஷயங்களும் அச்சி பண்ணிக்கிறாரு, நிதிர விஷயங்களும் கூட அச்சி பண்ணிக்கிறாரு. మనం అతిగా తింటే అతిగా నిద్ర వస్తుంది, ఎక్కువ తింటే మన మైండ్ యాక్టివ్గా ఉండదు, ఎక్కువ తింటే డల్గా ఉంటుంది మన మైండ్. ఆహారం వ్యక్తుల్లో తింటే మన మైండ్ బాడీ యాక్టివ్గా ఉంటాయి, ఆహారం అతిగా తీసుకుంటే మన మైండ్కి డల్గా ఉంటుంది, బాడీ కూడా డల్గా ఉంటాయి. తర్వాత నిద్ర విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు అవసరమే అంతవరకు నిద్రపోవాలి, కానీ అతిగా నిద్రపోకూడదు. అతిగా నిద్రపోవటంలో సోమర్థనం వస్తుంది. నిద్ర అవసరం, కానీ అతిగా నిద్రపోవటంలో మనకి సామర్థనం వస్తుంది. తర్వాత టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఈ సాధకుడికి ఈ ఆహార విషయంలో, వాక్ విషయంలో, తర్వాత నిద్ర విషయంలో సాధకుడు అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అనుకున్నవాడు బహు జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడో దూరమే లేడు. ఈ దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళందరూ కూడా మన దేహం ఎంత నిజమో ఆ దేవుడు కూడా అంతే నిజం. మన హృదయంలోనే మన ఏ వస్తువునైతే తెలుసుకుందాం అనుకుంటున్నాము ఆ వస్తువు మన హృదయంలోనే ఉంది. భగవంతుడు కూడా చెప్పాడు, నేను అందరి హృదయాల్లోనే ప్రకాశిస్తున్నాను. అంటే అందరి హృదయాల్లో ఏ వస్తువునైతే ప్రకాశిస్తుందో ఆ వస్తువునే మనం నారాయణుడు అని పిలుస్తున్నాం. భగవంతుడు చేసేది సైలెంట్గా చేసిపోతాడు, ఇతరుని ఈ పనిని గుర్తించాలని అనుకోడు. భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడో మనం కూడా టామ్టామ్తో పని లేకుండా ఇది మనం నిర్మలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా, ఆసక్తి దోషం లేకుండా భగవంతుడు ఏ పద్ధతిలో పనిచేస్తున్నాడో ఆ పద్ధతిలో మనం చేయటం పనిచేయటం నేర్చుకుంటే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఈ ప్రపంచాన్ని చూసే మనం ఎంత నిజము, ఈ ప్రపంచం అంతే నిజము, దేవాలయంలో వెళ్ళి దేవుణ్ణి చూస్తున్న మనం ఎంత నిజము, ఆ దేవుడు కూడా అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. మీరు, నేను, లోకం ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యాలు మటుకు కాదు. ఒక పారమార్థిక సత్యం, అంతిమ సత్యం, పరమ సత్యం మన హృదయంలోనే ఉంది. దాన్ని పొందే వరకు మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. మన హృదయంలోని వస్తువుని మనం పొందే వరకు మనం డిపెండెన్స్గానే ఉంటాం, కానీ ఇండిపెండెంట్గా ఉండలేదు. బాహ్యమైన వస్తువుల మీద కానీ, బాహ్యమైన పరిస్థితుల మీద కానీ, బాహ్యమైన వ్యక్తుల మీద వ్యక్తులతో కానీ సంబంధం లేకుండా స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం పొందాలి అని అంటే మన హృదయంలో ఉన్న సద్వస్తువు, ఆ వస్తువును మనం ఎరుపులోకి తెచ్చుకోవాలి. మనకి ఎవరి వల్ల, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూకంపాల వల్ల, వీటిలన్నింటి వల్ల వచ్చి దుఃఖం కంటే మానవుడికి తన అజ్ఞానం వల్ల ఎక్కువ దుఃఖం వస్తుంది. అయితే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే మన సాధన యొక్క ప్రయోజనం. అంటే మనం మాట్లాడే మాట, మనం చేతితో చేసే పని మన అజ్ఞానాన్ని తగ్గించడానికి ఉపయోగపడాలి. జ్ఞానం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది, అది బదాలు పరిచయం చేసుకునేది కదా, మన హృదయంలోనే ఉంది. మనకు అంతర్దృష్టి లేదు, బాహ్య దృష్టి ఎక్కువ ఉంది కానీ అంతర్దృష్టి లేదు. ఎవరికైతే అంతర్దృష్టి ఉందో వాడి మనస్సుకి అంతర్ముఖత్వం వస్తుంది, ఎవరికైతే అంతర్ముఖ దృష్టి కలిగిందో వాడికి ఆ హృదయంలో ఉన్న వస్తువు దొరుకుతుంది. మనం సమాన బుద్ధితో కనుక పనిచేస్తే, ఇంపార్షియల్గా కనుక పనిచేస్తుంటే, ఆ సమత్వ బుద్ధి కనుక సంపాదించి సమత్వ బుద్ధితో కనుక పనిచేస్తుంటే, స్వపర భేదం లేకుండా పనిచేస్తుంటే, అప్పుడు ఏమవుతుందంటే మనస్సు అడిగిపోతుంది. అడిగిన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం అందుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. బహుజన్మలు కృషి చేస్తేనే కానీ ఆత్మజ్ఞానం కలగదని గీతలో కృష్ణుడు చెప్పాడు. బహుజన్మల కృషి ఎందుకంటే మనం పవిత్రులు అవ్వటానికి, ఆ వన్ పాయింటెడ్నెస్ రావడానికే బహుజనముల కృషి. మనం ఎప్పుడైతే ప్యూరిఫై అయ్యామో, ఎప్పుడైతే వన్ పాయింటెడ్నెస్ వచ్చిందో, ఇంకా మనకి భవిష్యత్తులో శవాలతో పని లేదు. భగవంతుడి కర్మసాక్షి అంటే లోపల ఉంటారు, వారు ఉంటారు, వారు చూస్తూ ఉంటారు, వారు సాక్షిగా ఉంటారు. ఆయన తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఆయన తెలుసుకోవడానికి మన మనసులో ఏ వికారాలు ఏ బలహీనతలు ఎంత వస్తున్నాయో ఆయన చూస్తూ ఉంటాడు. ఆ బలహీనతను తొలగించుకోవడానికి మనం ప్రేరణిస్తాడు, ఆయన మనకు ప్రేరణిస్తాడు. ఆ బలహీనతను తొలగించుకోవడానికి తగిన శక్తిని ఇస్తాడు ఆయన ఉపాసన చేయగా చేయగా. ఆ బలహీనతలన్నింటిలోంచి మనం బయటపడితే, అంటే భగవద్ అనుభవం పొందటానికి మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఆ బలహీనతల నుంచి మనం బయటపడగలిగితే ఆ మరుక్షణంలో మనకు సాక్షాత్కారం కలుగుతుంది. ఎవరినైతే ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారు, ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు, ఇతరుల కోసం మరణిస్తారు, వాడు మహాత్ముడు అవుతాడు, కనీసం ఇతరుల కోసం మనసులో కూడా ఆలోచించకుండా మానసికమైనటువంటి అయ్యో ఇతరుల గురించి అలా మానసికమైన ఆలోచన, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇతరుల గురించి కనీసం వాళ్ళకి సంబంధించిన ఆలోచన ఏమి లేకపోతే దురాత్ముడిగా ఉండిపోతాడు. గాంధీ గారికి కుమ్ములేము లేవు, ఆయన మనలాంటి వాడే వచ్చేసి మహాత్ముడే. అయ్యా మనందరం మొక్క కలిసి నేర్చుకోవాలి. గాంధీ గారు అనేవారు సర్వీస్ సర్వీస్ ప్యూరిఫై. మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే మీకు ఏదైనా పెట్టుబడి కావాలి, కానీ జ్ఞానం సంపాదించడానికి పెట్టుబడి ఏదో అక్కడ ఎత్తున్నా తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే చాలు జ్ఞానం వచ్చేస్తుంది. దీనికి ఏం పెట్టుబడి అక్కర్లేదు, పైసలతో పని లేదు. టు నో తెలుసుకోవడానికి కాంక్ష ఉదయలేదు, లోపల నుంచి రావాలి, అదే పెట్టుబడి. శ్రద్ధ వండలపతే జ్ఞానం, నీకు శ్రద్ధ ఉంటే చాలు జ్ఞానం. దాన అంతరే దేవొస్తుంది, ఒకటి శ్రద్ధ, ఒకటి శ్రద్ధ రెండు అక్షరాలు. ఆ శ్రద్ధ ఉంటే చాలు, దానివల్ల శ్రద్ధే నీకు జ్ఞానాన్ని తీసుకొస్తున్నావు అర్జున. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, యోగ కర్మసు కౌశలం. సమత్వం యోగం ఇచ్చతే నీకు సమాన బుద్ధి కలిగి ఉండు. సమాన బుద్ధి కలిగి ఉంటే అదే నీకు జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. సమాన బుద్ధితో కర్మలు చేసి రాగద్వేషాలు పెంచుకోకు, రాగద్వేషాలు తగ్గించుకో. ఈ రాగద్వేషాలంటే మనకు బాగా ఇష్టం, ప్రేమిస్తే ఎవరి వల్ల అతిగా ప్రేమిస్తాం, లేకపోతే అతిగా ద్వేషిస్తాం కూడా. రెండే పనులు మనకు, మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు రెండే పనులు మనకు. ప్రేమిస్తే అతిగా ప్రేమించడం, లేకపోతే అతిగా ద్వేషించడం, ఈ రాగద్వేషాలే సర్పాలు. మన తెలకాయలో కూడా పాములు ఉన్నాయి, మన తెరకాయలు కూడా పాములు ఉన్నాయి. ఆ పాములు ఏమిటి? కామక్రోధాలు. ఆ పాములు ఏంటి? ఆ కామక్రోధాలు. మన తిన్న అన్నం అంతా కూడా మనం మంచి పనులు చేయడానికి శరీరాన్ని ఉపయోగపడిన ఉంటారు ఈ కామక్రోధాలు. మనం తిన్న అన్నం అంతా కూడా ఈ కామక్రోధాలు తినేసేసి పెరిగిపోతున్నాయి, ఇంకా ఎక్కడ బాగుపడతాం మనం. అంటే ఆ కామక్రోధాలను తిన్నవ్వకుండా, ఆ కామక్రోధాలని తినవ్వకుండా మనం మంచి పనులు చేయడానికి, సత్కర్మ చేయడానికి కనుక మనం తిన్న అన్నంలో సారాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు మనకు ఫలిస్తాం. ప్రతి దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, అలా ప్రారంభం లేకపోతే మనకు దేహమే రాదు. ప్రారంభం లేకపోతే మనకు దేహమే రాదు. అంటే ఆ ప్రారంభాన్ని సగనంతో ఓర్పుతో ఆ ప్రారంభాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో, అంటే రాబోయే జన్మలో ప్రారంభం ఎవరికి రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఏదో ప్రారంభం అనుభవించడానికి ఉంది కాబట్టి దేహం వచ్చింది. ఏం అనుభవించే ప్రారంభం లేదనుకున్న దేహమే రాదు, దేహమే రాదు. అంటే ఆ దేహం ద్వారా నువ్వు ఏ ప్రారంభాన్ని అయితే అనుభవిస్తున్నావో అది ఇష్టంతో అనుభవిస్తూ, సహనంతో అనుభవిస్తూ, ఓర్పుతో అనుభవిస్తూ, భగవంతుడి మీద భారం వేసి అనుభవిస్తూ నువ్వు ఆ ప్రారంభాన్ని అంత చక్కగా జాగ్రత్తగా నువ్వు అనుభవిస్తే రాబోయే జన్మలో నీకు అటువంటి ప్రారంభం ఎదురు రాదు. అయ్యా నువ్వు ప్రారంభాన్ని శాంతిగా అనుభవించావు కాబట్టి నీకు ఆధ్యాత్మికంగా నీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. అంటే ప్రజలందరూ ఓట్లేస్తే ఒక మనిషికి అధికారం ఎలా వస్తుందో, నీ ప్రారంభాన్ని శాంతితోటి కనుక నువ్వు అనుభవిస్తే, సహనంతో కనుక అనుభవిస్తే, టాలరెన్స్ ఉంటే, మన మెటాఫిక్స్ లో చెప్తాడు ది లాస్ట్ వర్డ్ ఇస్ ఎ టాలరెన్స్, ది ఫైనల్ వర్డ్ ఇస్ ఎ టాలరెన్స్, ది అల్టిమేట్ వర్డ్ ఇస్ ఎ టాలరెన్స్. పోతాం. మీ అత్తగారు ఏదో విన్న మళ్ళీ చిన్న మాటలు అనుకోండి, తొందరగా వేడెక్కిపోతారు, తొందర తొందరగా కోపాలు వచ్చేస్తాయి, బుల్లి బుల్లి కోపాలు. మాట మాటికి కొంతమందికి మాట మాటకి కోపం వచ్చేస్తుంది. ఆ మాట మాటకి కోపం వచ్చే వాళ్ళకి కారణం ఏంటి చెప్పుంటారంటే ఆ బుద్ధి వికాసం పొందలేకపోతుంది. వాళ్ళు చూసి మనం చిరాకు పడకూడదు, వాళ్ళు చూసి జారిపడాలి. అంటే మాట మాటకి కోపం వస్తుంది కొంతమంది, మాట మాటకి చిరాకు పడతారు. అంటే లోపల సహనం లేదని అర్థం, లోపల మెచ్యూరిటీ లేదని అర్థం, లోపల వివేకం లేదా డిస్క్రిమినేషన్ లేదని అర్థం. అయితే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి ఇంటెలిజెంట్ బిహేవియర్ కూడా అవసరం. ఏదైనా పని చేస్తే ఎలా ఉండాలంటే ఆ పని కుటుంబానికైనా ఉపయోగపడాలి, లేకపోతే లోకానికైనా ఉపయోగపడాలి. అది ఉపయోగపడుతూ మనం ఉద్ధరించుకోవడానికి మనకు ఉపయోగపడాలి. పని అంటే ఎలా ఉండాలి, బాహ్యంగా లోకానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. కొన్ని లోకానికి కాకపోయినా మీరు చేసే పని మీ కుటుంబానికైనా ఉపయోగపడాలి. మనం చేసే పని లోకానికి ఉపయోగపడాలి, ఆ పని మనం ఉద్ధరింపబట్టడానికి, అంటే మనం జ్ఞాన సంపాదన కూడా ఆ పని మనకు సహాయం చేయాలి. అది పని అంటే. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే కర్తలేని కర్మను చేయటం, కర్తలేని కర్మ ఆచరించడం నేర్చుకో. అంటే బయటికి నువ్వు కర్తగా కనిపిస్తున్నప్పటికీ ఈ రాజుగారు ఈ పని చేశాడు, ఈ రెడ్డి గారు ఈ పని చేశాడని బయట వాళ్ళు అనుకున్నప్పటికీ, బయటికి నువ్వు కర్తగా కనిపిస్తున్నప్పటికీ లోపల నువ్వు కర్తృత్వం పెట్టుకోకూడదు, లోపల నువ్వు అకర్తగానే ఉండాలి. కానీ లోకానికి నువ్వు కర్తగా కనిపించినప్పటికీ లోపల నువ్వు కర్తగా ఉండకూడదు, లోపల మట్టికి నువ్వు అకర్తగానే ఉండాలి. లోకం అనుకోవచ్చు ఈ పని వీరి వల్ల అయిందని, లోకాన్ని అనుకుంటే అనుకోలేదు. కానీ లోపల మటుకు అది నువ్వు లోపం అనుకుంటాను కదా, నువ్వు లోపల మటుకు కర్తృత్వం పెట్టుకోవద్దు, లోపల అకర్తగా ఉండాలి నువ్వు. అంటే కర్తృత్వం పెట్టుకోకుండా వ్యక్తి భావన లేకుండా మీరు కనుక పని చేయటం నేర్చుకుంటే ఆ పని మీ జ్ఞాన సంపాదనకి సహకరిస్తుంది, సహాయ సహకారములు అందిస్తుంది, మిమ్మల్ని మోక్ష సింహాసనం మీద కూర్చోబెడదు. మీకు ఎవరికైనా భయం వేస్తాను అనుకోండి, భగవంతుని నిరంతరం భావించడం వల్ల, భగవంతుని స్మరించడం వల్ల కూడా భయం తగ్గిపోతుంది. మీకు ఎవరికి భయం ఉండకూడదు, భయం వల్ల మనిషికి దుఃఖం వస్తుంది, అందుకే భయం ఉండకూడదు. మీకు ఏదైనా భయం వేస్తాను అనుకోండి, ఏ కారణం ఏదైనా భయం వేస్తాను అంటే లేకపోతే భయం కూడా దుఃఖం వచ్చేస్తుంది. అయితే భయరహితంగా ఆలోచించడం నేర్చుకోవాలి మనం. భయం లేకుండా జీవించడం అనుకోండి, వెంటనే దుఃఖం వస్తుంది. గురువు అంటే ఎవడనుకుంటున్నావు, నీ లోపల ఉన్న దోషాలు ఏంటో చూపిస్తూ ఆ దోషాలను తొలగించుకునే శక్తిని నీకు ఇస్తూ భగవంతుని వైపుకి మళ్లించేవాడే నీ గురువు. భగవంతుని వైపుకి మళ్లించేవాడే నీ గురువు. గురువు ఎలా ఉంటాడు, నిరంతరము ఆత్మలో స్థిరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు గురువు, నిరంతరము ఆత్మలో స్థిరంగా ఉంటాడు. అందరినీ సమానముగా చూస్తాడు, అందరినీ సమానముగా చూస్తాడు. ఎలాగెలాగే అన్ని ప్రదేశాల్లో అన్ని పరిస్థితుల్లో అత్యుచ్చమైన ధైర్యం కలిగి ఉండటం. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నా ధైర్యం విడిచిపెట్టకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మనం ఏమి విడిచిపెట్టకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు. బద్ధకు ఉన్న వాళ్ళు మాట మాటకి భయం వేసేవాళ్ళు ఏ పని సాధించలేరు. అయితే మనం ధైర్యం విడిచిపెట్టకూడదు, ధైర్యమే మనకు మందు. మనం అభివృద్ధి పొందడానికి మందు ఏమిటి, ధైర్యమే మనకు మందు. ఏమంటున్నాడంటే నన్ను ఎవరిని గురువుగా పెట్టుకోమంటారండి. ఈ భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే భగవంతుడి నన్ను ఎవరు గురువు ఉండాలి కదా, ఎవరిని నన్ను గురువుగా పెట్టుకోమంటారు అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఎవరి సమక్షంలో నీకు శాంతితరంగా కాంతితరంగా అజ్ఞానతరంగా నేను ఆరాధిస్తున్నాడు, ఎవరి సమక్షంలో శాంతి సముద్రంలో ఈది పాడుతున్నావు, ఎవరి పట్ల నీకు గౌరవం ఆఖ్యాయిత ప్రీతి ప్రేమ ఎఫెక్షన్ అన్లిమిటెడ్ లవ్ ఎవరి మీద కలుగుతుందో వారి పట్ల నువ్వు శృతి కలుపు, వాళ్ళే నువ్వు గురువుగా తీసుకో. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే మీ ఇంటిగారి పనులు మీకే తగ్గటం లేదు, మీ ఏపకాలు ఇదే మీకే సరిపోతున్నాయి, మీ పని ఏదో భగవంతుడు మీకు ఏ పని అయితే అప్పగించాడు ఆ పని జాగ్రత్తగా చేయండి, అనవసరంగా మీ తలకాయ తీసుకెళ్తే ఇతరుల గొడవల్లో పెట్టవద్దాను. అంటే సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లో జోక్యం పెట్టుకోవద్దాను. కొంతమందికి కొంత కొంచెం కష్టం వస్తే తట్టుకోలేరు, కొంచెం సంతోషం వచ్చినా తట్టుకోలేరు. వాళ్ళకు కూడా జ్ఞానం కలగదు. అయితే ఏం చేత కలగాలంటే వాళ్ళకి ఇమ్ముడ్చుకునే శక్తి లేదు. అంటే నీ లాభకార్యాలు సరిపోతున్నావు. అనవసరంగా ఇతరుల గొడవలు నువ్వు ఎక్కువ కలగజేసుకోవద్దు. నీ పని ఏదో నువ్వు చూసుకో. అంటే నేను ఒక ఏదైనా మంచి పని చేశాను, నీ దేహం ద్వారా భగవంతుడే చేశాడు, నేను కర్తవ్యాన్ని కాదు భగవంతుడే కర్తవ్య భావన పెట్టుకో. నీ వల్ల ఏమవుతున్నాయా, నీ అహంకారం వల్ల ఏమవుతుంది, నీ మనస్సు వల్ల ఏమవుతుంది, నీ కోరికల వల్ల ఏమవుతుంది. ఆ సంకల్పం భగవంతుడే చేయించాడు. అంటే ఈ దేహం ద్వారా భగవంతుడే చేయించాడు అనుకోక నువ్వేదో చేశావని అనుకోకు. నిజంగా నీ వల్ల పని అవ్వలేదు. రహస్యం చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. ఈ పని అవ్వాలి అని మనం అనుకుంటా ఉంటుంది. ఒకసారి భగవంతుడు కూడా ఏమనుకుంటాడండి, అవ్వాలి అనుకుంటాడు. అప్పుడు అయిపోతున్నాడు ఎప్పుడైనా ఆ పని మనం అనుకోవటం అవ్వలేదు, భగవంతుడు కూడా అవ్వాలనుకోవటం వల్ల అయ్యాడు. కానీ ఇది భగవంతుడు చేశాడు అనుకుంటుంది, నా వల్ల అయిపోయింది అనుకుంటాం. ఇంకోసారి ఏమనుకుంటా, ఈ పని అవ్వాలి, అప్పుడు భగవంతుడు అవ్వకూడదు అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తామండి, మరి ఈ పని అవ్వదు కదండి, ఆయన అవ్వకూడదు అన్నారు కాబట్టి ఇది అవ్వదండి. అప్పుడు ఏం చేస్తామండి, పోయి మనం ఈ పని అవ్వలేదు అనుకుని భగవంతుడు దయలేదు కాబట్టి అవ్వలేదు అనుకుంటాం. అయితే మనకు అవ్వకపోతే భగవంతుడు దయలేదు కాబట్టి అవ్వలేదు. నీకు అర్థం ఫాలో అవుతున్నారు కదా మీరు. మనం సంకల్పిస్తాం, దేవుడు సంకల్పిస్తాడు. ఆ దేవుడు సంకల్పం మన సంకల్పం ఒకటైతే పని జరుగుతుంది. మనము సంకల్పిస్తాం, దేవుడు సంకల్పిస్తాడు. ఆ దేవుడి సంకల్పం వేరు, మన సంకల్పం వేరైనప్పుడు దేవుడి సంకల్పం జరుగుతుంది, కానీ మన సంకల్పం జరగదు. ఇది కర్మరహస్యం. అయితే ఏమనుకుంటాం, మన పేరు ఎట్లా అనుకుంటాం, అవ్వకపోతే దేవుడి అనుగ్రహం లేదనుకుంటున్నాం. ఇక మీరు గ్రహించవలసింది ఏంటంటే, అయినా ఆయన సంకల్పమే, అవ్వకపోయినా ఆయన సంకల్పం. ఆయన సంకల్పానికి ఒదిగి ఎవడుంటాడు, ఒదిగి ఎవడుంటాడు, ఆయన సంకల్పానికి ఎవడైతే తల వంచుతాడో వాడు మహాజ్ఞానం అవుతాడు, మహాగురువు అవుతాడు, మహాయోగి అవుతాడు. ఇది శరణాగతి సిద్ధాంతం. భగవంతుడు సంకల్పానికి ఎవడైతే ఒరిగి ఉంటున్నాడో, తనకి ఇష్టం ఉన్నా తనకి ఇష్టం లేకపోయినా, భగవంతుడి నిర్ణయం తనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, తనకు ఒరిగి ఒదిగి సత్యమైన ప్రసాదం ఎంత గౌరవంగా మనం ఆ ప్రసాదం తీసుకుంటామో, అలా భగవంతుడి సంకల్పాన్ని ఎవడైతే గౌరవిస్తున్నాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. రాబోయే జన్మలో శవాలను మోయక్కర్లేదు. ఏదైనా వస్తువు పోతే ఇంట్లో లైట్ వేసి చూసుకుంటాం, పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని. అలాగే నీ మనసులో భగవద్ అనుభవం పొందటానికి బలహీనతలు ఎక్కడ ఉన్నాయో వెతికి చూసుకో. అది ఏమైనా లోపల కనిపిస్తుంటే వాటిని బయటికి లాగి మంట పెట్టి అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ పని చెయ్యి ఆ పని, నిజమైన గురువు ఈ పని చెయ్యి ఆ పని వద్దని చెప్పడు. నీ లోపలే ఉండి పని చేస్తూ బయటకు ఊరకే ఉంటాడు వాడు. నీ లోపలే ఉండి పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసి ఏమి చేస్తావంటే, నీ బంధాలు నీ లోపల నా బంధాన్ని తింటే బలాన్ని ఇస్తాడు వాడు, నిజమైన గురువు. నీకు తెలియని బలహీనతలు కూడా నీ లోపల ఉంటే నీ సహస్రారంలోకి తీసుకొని చూపిస్తాడు, అది నీకు విలుకపరుస్తాడు. దానివల్ల వచ్చిన నష్టం నీకు తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత అవి బయటికి గెంటేయాలనే సంకల్పం నీకు కలగజేసి ఆయన ప్రోత్సహించాడు. బయటికి గెంటేయడానికి బలాన్ని కూడా ఇచ్చి నీ బంధాలు నువ్వు తెలుసుకునేటట్టు చేసి ఆ బంధాలని బయటకు తొలగించడానికి శక్తినిచ్చి నిన్ను బంధరహితని చేసేవాడే గురువు. గురువు అనుగ్రహం ఎలా ఉంటుందని, గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, నన్ను ఏం చెప్పమంటున్నారు భగవాన్ అంటున్నారు, గురువు యొక్క అనుగ్రహం నీ మాటలకు అందదు, ఆలోచనకు అందదు, తలంపులకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు. గురువు అనుగ్రహం చెప్పడానికి మాటలకు అందుతుందా, మాటలకు అందదు. ఇప్పుడు పంచదార ఎలా ఉందంటే ఎవరు చెప్తారు, తీపిగా ఉందంటారు. తీపిగా తీదనం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పలేరు కదా. గురువు అనుగ్రహం మాటలకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు. నీ థాట్స్ మేము అందేది కదా గురువు యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం లేకపోతే నీకు జ్ఞానం కలగదు. అది నీ మనస్సుకు అందదు, నీకు మనస్సుకి అందరి మాట నిజమే. కానీ నా అనుగ్రహం లేకపోతే నీకు జ్ఞానం కలగదు. భగవంతునికి మరొక పెరిగే అనుగ్రహం. నిన్న పల్లిపాలెం ఒక స్వాముడు వారు వచ్చారు. రామకృష్ణపురం వంశ యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నట్టు గుర్తికి నాకు ఏదైనా చెప్పండి అని చెప్తాను. నేను ఒక గదిలోకి తీసుకెళ్ళి నన్ను మానసికంగా నన్ను బాధించే వికారాలు నాకు రావటం లేదు, ఆయన కృపకి అదే గుర్తు, నన్ను ఇంకా మీకేమి చెప్పమంటారని అడిగారు. అంటే మనస్సును చిరాకు పెట్టే విషయాలు, మనసును బాధపెట్టే రాగద్వేషాలు, శరీరాన్ని బాధపెట్టే విషయాలు కానీ మనసును బాధపెట్టే విషయాలు కానీ మా జోలికి రావటం లేదు. అదే ఆయన కృపకు గుర్తిగా నేను ఉన్నాను. ఆయన కృప లేకపోతే నేను పని చేయను. అంటే నా మనసు నాకు తెలుస్తూ ఉంటుంది కదా, నా మనసును బాధపెట్టే రాగద్వేషాలు నాకు రావటం లేదు, అదే ఆయన కృపకు గుర్తు. నన్ను ఇంకేమి చెప్పమంటారు మీకు అన్నారు ఆ స్వాముల వారు. అంటే నువ్వు ఎంత సాధన చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు యొక్క కృప లేకుండా నీకు జ్ఞానం కలగదు. సాధన చెయ్యి కానీ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మటుకు నీకు జ్ఞానం కలగదు. ఏదో స్టేజ్లో నీకు డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరం, అప్పుడు నీకు జ్ఞానం కలగచ్చు. కానీ మీరందరూ నిద్రపోతున్నారనుకోండి, స్వప్నం వచ్చిందనుకోండి, సింహము పులి ఏదైనా పెద్ద పాము ఏదైనా పెద్ద వచ్చింది అనుకున్నప్పుడు నీకేమేస్తుందో స్వప్నంలో భయం వస్తుంది. భయం ఏం చేస్తుంది, మెలకు వచ్చేస్తున్నారు. మెలకు వచ్చేస్తున్నారు అది ఏమీ లేదు, సింహం లేదు, పులి లేదు అనుకుంటారు. మీకు ఆ స్వప్నంలో కనిపించిన సింహం, స్వప్నంలో కనిపించిన పులి నిజం కాకపోయినా మీకు మెలకు రావటం నిజం కదా. అలా పనిచేస్తుంది గురువు. అంతమంది శనివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా, బుధవారం ఒకలాగా ఉంటారు. మూడుసు ఉంటారు కొంతమంది, ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఉంటారు. అలా కాదు, భక్తి కూడా నీకు ఎలా అభివృద్ధి ఎడ తెగకుండా ఉండాలి. ఆ భక్తి నిరంతరము, అంటే నదిలో నీరు ఎప్పుడైతే, జీవనదిలో ఎప్పుడు నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో, అలా భక్తి కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి మీ హృదయంలో. ఇప్పుడు పులి దగ్గరికి మేకలు వెళ్ళమంటే వెళతా, పులి దగ్గరికి మేకలు వెళ్ళమంటే వెళతా. అలాగే మీ హృదయంలో కనుక నిజమైన భక్తి కనుక ఉంటే మీ దగ్గరికి రాగద్వేషాలు రావు, కామక్రోధాలు రావు, అసూయ రాదు, ఏమీ రాదు. అయితే ఆ స్వాముల వారిని ఇంకోటి అడిగాను నేను, నేను గృహస్థులు, మీరు స్వాముల వారు, మాకు మళ్ళీ మీకు కూడా ఎప్పుడైనా అసూయలు వస్తాయి ఉంటాయా అని. మాకు ఎప్పుడైనా ఒకరిని చూసి ఒకరికి అసూయ కలుగుతూ ఉంటుంది, మీరు స్వాముల వారు కదా, మీకు కూడా ఎప్పుడైనా అసూయ వస్తూ ఉంటుంది కదా. మాకు అసూయ వస్తుంది కానీ మీ అసూయకి మా అసూయకి తేడా ఉంది. మాకు ఇంకా పూర్తిగా ఆత్మజ్ఞానం కలగలేదు కదండి, ఇది వేషం వేసుకున్నాం జ్ఞానం సంపాదించడం కోసం. మీకు అసూయ వస్తుంది, మాకు అసూయ వస్తుంది, కానీ మీకు వచ్చిన అసూయ ఇతరులకు ప్రమాదం తీసుకొస్తుంది, మాకు వచ్చిన అసూయ ఇతరులకు ప్రమాదం తీసుకురాదు. అసూయ కనిపిస్తామని, అసూయ ఉంది కదా, మీకు ఏదైనా అసూయ వచ్చిందనుకోండి, ఎవరి మీదైనా వాళ్ళ పాతాల లోకానికి ఎప్పుడు తొక్కేద్దామని అనుకుంటూ ఉంటారు మీరు. మాకు అసూయ వస్తుంది, మాకు అసూయ వచ్చిన వాడిని పాతాల లోకాన్ని తొక్కేయాలని మేము అనుకోము. అయ్యో అసూయ వస్తుందా, ఈ గుణం మనకి ఎప్పుడు పోతుంది, ఈ చెడ్డ గుణం ఇది, ఈ గుణం ఎప్పుడు పోతుందని అసూయ వచ్చినప్పుడు బాధపడతాడు, ఈ గుణాన్ని పోగొట్టుకోవడానికి తెరిగించుకుంటాడు. అసూయ ఎవరి మీద వచ్చిందో వాడిని పాడు చేయడు సన్యాసి. గృహస్థులు ఏం చేస్తారంటే ఎవరి మీద అయితే అసూయ వచ్చిందో వాడిని కింద దుఃఖడానికి చూస్తారు. అంచేత మా అసూయ, మాకు అసూయ వస్తుంది కానీ ప్రమాదం లేనిది, మీకు అసూయ వస్తుంది కానీ మీ అసూయ ప్రమాదం తోపుకోండి కానీ. ఆయన ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే మా అసూయ హారంలెస్, మా అసూయ హారంలెస్, మీ అసూయ హారంఫుల్, ప్రమాదముతో కూడినటువంటి అసూయ మీది, మాకు అసూయ వస్తుంది కానీ ప్రమాదము లేని అసూయ మాది. అయితే పూర్తిగా మాకు అసూయ లేదని చెప్పడానికి వీల్లేదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, మాకు వచ్చి లోపల కనిపిస్తూ ఉంటుంది. మేము మరి ఎర్రగొడ్లు కట్టుకున్నాం, ఏదో దేవుని తెలుసుకోవాలనుకుంటున్నాం, నువ్వు ఇంకా పోలేదు, నువ్వుకు పోకపోతే నాకు దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు అని అసూయని ప్రార్థిస్తాం, పక్కకు తప్పుకోమే. ఇంకా మీరు అలా కాదు, పక్కకు తప్పుకోమని ప్రార్థించరు, అసూయని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయరు. అసూయ వచ్చినప్పుడు అదే మీరు అనుకుంటారు, అదే మీరు అనుకుని వాడిని పాతాళంలో తొక్కేయడానికి చూస్తారు, మీ అసూయ అది మా అసూయ. అర్జున నీలో అసూయ అనే గుణం లేదు, చాలా కాలం నువ్వు నేను కలిసి తిరుగుతున్నావు, అంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నీరు అసూయ అనే గుణం లేదు, అసూయ అనే గుణం లేదు కాబట్టి నువ్వు అనసూయుడు కాబట్టి ఆ గుణానికి నేను లొంగిపోయి నీకు భగవద్గీత చెబుతున్నానని కృష్ణుడు అర్జునుడు తోడు చెప్పాడు. అంటే భగవంతుడు ఏమి చేస్తాడంటే భక్తులు కూడా ఉంటాడు, ఆశీర్వదిస్తున్నట్టే కనిపిస్తాడు, మాట్లాడుతున్నట్టే కనిపిస్తాడు, వారి పనులు ఏమనంటే చేస్తున్నట్టే కనిపిస్తాడు, వారికి కోరికంటే నెరవేర్చినట్టే కనిపిస్తాడు, వాడికి ఎలా కనిపిస్తాడు, నిజంగా కోరిక నెరవేరుస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, సాధన చేయమని చెబుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండమని చెబుతాడు, అజాగ్రత్త పనికిరాదని చెబుతాడు, ఎప్పుడు
అది నీ చివరి జన్మ.
అల్వా అప్పుడు మన హృదయంలో నేచర్ గురించి భగవంతుడు చెప్తాడండి, రమణ భగవాన్ చెప్తాడు, నీ లోపల నేచర్ అని చూసావు, అది బాడీలెస్ నేచర్, మైండ్లెస్ నేచర్, ఈగోలెస్ నేచర్. మన శరీరం ఎలా ఉందో తెలుసు, మనస్సు ఎలా ఉందో తెలుసు, అహంభావం ఎలా ఉందో తెలుసు, కోపం ఎలా ఉందో తెలుసు, కామం ఎలా ఉందో తెలుసు, కోర్టు ఎలా ఉందో తెలుసు, నోటికి రుచిని తెలుసు, ఇవన్నీ తెలుసుంది. అది మైండ్లెస్ నేచర్ ఉంటుంది, అది టేస్ట్లెస్ నేచర్ ఉంటుంది, అది బాడీలెస్ నేచర్ ఉంటుంది, అది ఈగోలెస్ నేచర్ ఉంటుంది. ఆ నేచర్ గురి అనుగ్రహం లేకుండా ఎలా పొందాలని చెప్పండి. మీ లోపల నేచర్ ఉంది, మీ లోపల ఆ నేచర్ ఉంది, కానీ ఆ నేచర్ బాడీలెస్ నేచర్, మైండ్లెస్ నేచర్, ఈగోలెస్ నేచర్. మనం మైండ్ గురించి తెలుసు, బాడీ గురించి తెలుసు, ఈగో గురించి తెలుసుకున్నాం, మన నేచర్ ఇంకెలా తెలుస్తున్నాం, ఈ మనకు తెలుసుంది మనకి అత్యంత మనకు తెలియటం లేదు. అది ఏదో మనకు తెలియటానికి గురువు యొక్క అనగా మనకి తెలిసింది మటుకే అది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి, మనకి ఏదైతే తెలుసును అది మటుకే అది కాదు, అది మనకు తెలియటం లేదు ఇంకెలాగ, అది తెలియబడటానికి గురువు యొక్క అనగా దాన్ని భగవాన్ అందిస్తాడు. అది బాడీ లెస్ నేచర్, మైండ్ లెస్ నేచర్, ఈగో లెస్ నేచర్, ఇండివిజువల్ నేచర్ ఏముంది అక్కడ. ఆ నేచర్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మాకు సహాయం కావాలి కదా. ఆ సహాయం మీకు ఎప్పుడైనా ఇస్తారా, మీరు ఇస్తారా మాటని భక్తుని అడుగుతాడు. అడిగితే ఇచ్చినట్టు, అడగకపోతే ఇవ్వనట్టునే, మీరు అడగక్కర్లేదుగా, గురువుకి ఇవ్వటమే పని. అలా పుచ్చుకునే శక్తి మీకు ఉండాలి కానీ, ఆ పుచ్చుకోవడానికి మీకు ప్రిపరేషన్ ఉండాలి కానీ, మీరు నోరు తెలిసిన మీరు చేత అడిగించుకోవడానికి సిద్ధంగా ఉండడు గురువు. ఆ నేచర్ ఎప్పుడు ఉంటుంది, అది ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ మీరు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. జీవ లక్షణాలు ఎలా ఉంటాయంటే, దేహం చుట్టూ అహంభావం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ జీవ లక్షణాలు ఓవర్కమ్ మనం చేయలేకపోతే మనకు ఆత్మజ్ఞానం కూడా కాదు. జీవ లక్షణాలు మనం ఓవర్కమ్ చేయలేమనుకోండి, ఆ ఓవర్కమ్ ఎంతకాలం అయితే మనం జీవ లక్షణాలు ఓవర్కమ్ చేయలేమో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కాదు, ఆత్మశాంతి లేదు, నిర్వాణ స్థితి లేదు, మోక్ష స్థితి లేదు, స్వర్గరాజ్యం లేదు. జీవ లక్షణాలు మనలో ఉన్నా లేదా మనకు తెలుస్తాను కదా. వాటిని తొలగించుకోవడానికి, వాటిని ఎలిమినేట్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటే మీ కంగారు వచ్చేసిన వాళ్ళు తిడుతున్నారంటే, కానీ మీరు సైలెంట్గా ఉండగలిగితే, మౌనంగా ఉండగలిగితే, నిదానంగా ఉండగలిగితే, ఓరకం ఉండగలిగితే, మీ దోషాలన్నీ వాడికి వెళ్ళిపోతాయి. అది దేవుడి చట్టం. ఏదైనా ఆ తిట్లు మీరు పిచ్చుకోవడానికి మీరు తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని తిడతాడు రమణ మనిషి గారు అనేవారు, వాళ్ళు తిట్టింది మీ అహంకారాన కదా, వాళ్ళు తిట్టింది మీ మనస్సును కదా, మీ మనస్సును మీరు ఎలాగో తిట్టుకోలేరు కదా, వాళ్ళని తిట్టనివ్వండి. మీ మనస్సును మీరు ఎలాగో తిట్టుకోలేరు, మీ మనస్సుని మీరు ఎలాగో తిట్టుకోలేరు, మీరు పోగొట్టుకోవాల్సింది మీ మనస్సుని. కొన్ని వాళ్ళు ఎలా చెడుతున్నారు తిట్టినేయండి, ఒక రకంగా మీ సాధనకి వాళ్ళు సహకారం చేస్తున్నారంటారు. దేర్ ఇన్సైట్, దేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. రమణ మహర్షి గారు అన్నారు, నిజము కానిదాన్ని కూడా నిజమని నమ్మొచ్చు, నిజము కానిదాన్ని కూడా నువ్వు నిజమని నమ్మొచ్చు, నిజము కానిదాన్ని నిజమని నమ్మటం వల్ల నీకు మోక్షం రాదు, ఇలా వంద జన్మలు ఏడిపోతే అప్పుడు నీ బుద్ధి మళ్ళీ చెల్లిస్తుంది, అది నిజం కాదని అర్థం, నిజం కాదని తెలుస్తుంది మళ్ళీ నీకప్పుడు, అప్పుడు మళ్ళీ నిజం కోసం ప్రయత్నం చేస్తావు. నువ్వు నిజము కానిదాన్ని నమ్మటం వల్ల అది నిజం అవ్వదు, ఇది బాగా అర్థం చేసుకోండి. నువ్వు నిజము కానిదాన్ని నమ్మటం వల్ల నిజం అవ్వదు, మనస్సు దాని మూలం హృదయంలో ఉంది. ఆ హృదయంలో చేయాలి మనస్సు అనగాలి, అని అక్కడ నశించాలి, అక్కడ నీకు నిజం తెలుస్తుంది. మనోమూలంలోనే నిజం తెలుస్తుంది. మనస్సు తన మూలంలోకి అనగదనకు, మనస్సు తన మూలాన చూడదనకు, మనస్సు తన మూలంలోకి వెళ్ళి నశించదనకు, ఎక్కడ చూడ ఆడుకుంటుందనకు, నీకు నిర్మలంగా ఉంది, బాగానే ఉంది, ఈ మధ్యన మనసు శాంతిగానే ఉంది, కుదిరిగా ఉంది అనుకున్నంత మాత్రం చేత నిజం కాదు అయ్యా. నువ్వు అనుకున్నందుకు మాత్రం నీకు నిజం కాదు, దాని మూలంలోకి నశించినప్పుడు నీకు నిజం తెలుస్తుంది. కానీ నీకు మనస్సు నిర్మలంగా ఉన్నంత మాత్రం చేయడం, నాకు నిజం తెలిసిపోయింది అనుకున్నంత మాత్రం ఇంకేదో నిజం కాదు. ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. చాలా మంది అంటాం కదా, మా మనస్సు ఈ మధ్యన కుదిరి కాదు, దాని కుదిరి ఎలా ఉంటుంది, దాని మూలంలోకి వెళ్ళే వరకు దాని కుదిరి. అందరూ ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా అంటున్నారు. అందరూ మీరు దేశాన్ని ప్రేమిస్తున్నాం, దేశాన్ని ప్రేమిస్తున్నాం, దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటున్నారు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా అంటున్నారు. ఏంటి మరి అందరూ అంటున్నారు దేశాన్ని ప్రేమిస్తున్నాం, మరి అందరూ కలిసి మనం దేశాన్ని ప్రేమిస్తే దేశం ఎలా ఎంచుకుంటుంది? నీకు సామెతలు అందరూ వైష్ణవుడే, అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వైష్ణవుడే, కానీ మొత్తం ఉన్న రీతి కనపడటం లేదన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వైష్ణవుడు అయితే బుట్టలో రైలు ఎక్కడికెడతారు? అలా ఉంది మన దేశ ప్రేమ. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశాన్ని ప్రేమిస్తుంది. నిజంగా మనం దేశాన్ని ప్రేమిస్తుంటే దేశం ఎలా ఎంచుకుంటుంది? నేను దేశాన్ని ప్రేమించడం లేదు, నా అహంభావాన్ని ప్రేమించుకుంటున్నాను, నా అధికారాన్ని ప్రేమించుకుంటున్నాను, నా ఎకనామిక్ స్టేటస్ని ప్రేమించుకుంటున్నాను, నా పొలిటికల్ స్టేటస్ని ప్రేమించుకుంటున్నాను, నా మనసును నేను ప్రేమించుకుంటున్నాను. అందుకని నేను ప్రేమించింది ఇండియా అని కాదు. యథార్థం చెప్పాలంటే ఇండియాకి మనం రుణపడి ఉన్నాం, కానీ మనం అలా అనుకుంటాం ఇండియా మనకు రుణపడి ఉంది అనుకుంటున్నాం. రామచంద్రమూర్తి భగవంతుడు పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రమూర్తి ఏమన్నాడంటే ఆశ్చర్యం, హనుమాన్ ఏమీ ఆశించకుండా ఒక ఉపకారం కాదు, రెండు ఉపకారాలు కాదు, మూడు ఉపకారాలు కాదు, నాలుగు ఉపకారాలు కాదు, ఎన్నో ఉపకారాలు చేశావు మాకు. ఇప్పుడు నా దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నావు అంటే ఏమో ఆశించడం లేదు, నీకు నన్ను రుణగ్రస్తుని చేశావు అన్నాడు రామచంద్రమూర్తి. అన్నాడు నీకు నువ్వు నీకు నన్ను రుణగ్రస్తుని చేశావు. ఒక ఉపకారమా రెండు ఉపకారమా కౌంట్ చేస్తే ఎక్కడైనా ఉపకారాలు చేశావు. ఇప్పుడు నాకు ఏమైనా ఆశించి చేసావు అంటే ఆశించి చేయలేదు, ఇప్పుడు నా దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నావంటే ఆశించలేదు. ఇప్పుడు ఏదైనా పొందుదాము రామచంద్రమూర్తి దారని భావన నీలో ఉందంటే భావన కనపడటం లేదు అని చెప్పి నన్ను నీకు రుణగ్రస్తుని చూసేవాడు అన్నాడు భగవంతుడు. అంటే రామాయణం అంతా మనం చదివితే ఆంజనేయ స్వామి గారికి సొంత పని అంటే ఏమీ లేదు అసలు. ఇంకా సొంత పని అంటే రామాయణంలో సొంత పని అంటూ లేని వ్యక్తి ఒకడున్నాడంటే వాడు ఆంజనేయ స్వామి వాడికి, ఆయన తప్పించి ఇంకా సొంత పని లేని వాడు ఆయన ఒక్కడు. భగవంతుడి పని హృదయపూర్వకంగా రామాయణం పొడుగున హెచ్చు తగ్గులు లేకుండా యూనిఫారంగా భగవంతుడి పని చేసిన వాడు స్వామి ఆంజనేయ స్వామి మారుతి. దాని సెల్ఫ్లెస్ వర్క్ ఆంజనేయ స్వామి మనకి ఐడియల్. మనం నిష్కామకర్మ అంటారు చూడండి, ఆ నిష్కామకర్మకు మనం అందరం ఆదర్శంగా పెట్టుకోవాల్సిన వాడు ఆంజనేయ స్వామి. నిజంగా ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాను చెబుతాడు. మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను మీరు అంటారు. అందుకని మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమ అంటారు మీరు అంటారు. మీ ఆయన్ని ప్రేమిస్తున్నారనుకోండి, ఆడ మిమ్మల్ని రోజు ప్రేమిస్తున్నాను అంటారు మీరు. అయితే మీ ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అంటారా? లోపల ఉంటుంది ఆ ప్రేమ, నిజంగా లోపల ఉన్నా నిజంగా ఆప్యాయత ప్రేమ ఉన్నవాడు ఈ మాట అనక్కర్లేదు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, నిజంగా హృదయంలో ప్రేమ ఉన్నవాడు అసలు మాట అనక్కర్లేదు. ప్రేమక్కలు మన ఇంటికి ఎవరైనా బాగా ప్రేమ, మనం బాగా ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారనుకోండి, మన హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తారనుకోండి, వాళ్ళని ఎక్కువ మర్యాద చేయాలని కూడా మనం అనుకోండి. మనం ఎక్కువ మర్యాద చేసే వాళ్ళందరినీ మనం ప్రేమిస్తామని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు గౌరవం కోసం వాళ్ళని మర్యాద చేస్తామంటే అంత మాత్రం చేత వాళ్ళని ప్రేమిస్తున్నాం లేదు. ఇప్పుడు మీ అమ్మాయి వస్తే మీరు కూర్చుని లేవరు, మంచినీళ్ళు ఎవరు, ఆ అమ్మాయి వచ్చి మంచిని తీసుకోండి తాగుతుంది, అంత మాత్రం చేత మీ అమ్మాయి మీద మీకు ప్రేమ లేదని కాదు. అయితే బాహ్య ప్రక్రియను బట్టి, బాహ్య చేష్టలను బట్టి మన హృదయంలో ఉన్న ప్రేమను చెప్పడం. అంటే నీ జ్ఞానం కలిగే వరకు, నీ గమ్యానికి నువ్వు చేరుకునే వరకు నీ గురువు యొక్క అవసరం ఉంటుంది, నువ్వు ఒడ్డుకు వచ్చే వరకు నీ గురువు యొక్క అవసరం ఉంటుంది. ఇక్కడ రమణ మహర్షి గారు ఒక రహస్యం చెప్పారు, మీద గుర్తుపెట్టుకోండి, మీ గానం ఉపయోగపడవచ్చు. అంటే సాధన పేరు మీద బాధ తగ్గుతుంది, సాధన పేరు మీద బాధన తగ్గుతుంది. ఆత్మ అనేది ఒక సముద్రం, ఆత్మ అనేది ఒక చైతన్యం అనేది ఒక సముద్రం. సముద్రంలో కూడా బుడగ ఉంటుంది, సముద్రంలో కూడా బుడగ ఉంటుంది. ఆ బుడగ మనస్సు, ఆ బుడగ ఏంటి మనస్సు. ఇప్పుడు మనం బుడగలు వేరుగా చూస్తున్నాం, సముద్రాన్ని వేరుగా చూస్తున్నాం. సముద్రం ఆత్మ అనుకోండి, సముద్రంలో బుడగ మనస్సు అనుకోండి. మనం ఏం చూస్తున్నాం? సముద్రాన్ని వేరుగా చూస్తున్నాం, బుడగని వేరుగా చూస్తున్నాం. కానీ బుడగలో ఉన్నది కూడా నీరే, బుడగలో ఉన్నది కూడా నీరే, సముద్రంలో ఉన్నది నీరే, బుడగలో ఉన్నది నీరే. కానీ దాని మనకి నీరు అనుకోవటం మీద బుడగ బుడగ అంటున్నాం. నేను దానికి ఒక రూపం, దానికి ఒక రూపం, ఒక ఆకారం ధరించింది కాబట్టి. నీకు జ్ఞానం కలగాలంటే నువ్వు బుడగను కూడా సముద్రంగానే చూడు, ఆ బుడగను కూడా సముద్రం కానీ నీ మనస్సును కూడా ఆత్మగారం చూడు. నీ ఈ జన్మలోనే ఈ శరీరం ఉండగానే ఈ శరీరం ఎప్పుడు నీ శరీరం మరణించకముందే నీ శరీరం నీ శవం యానంలో తిరుగుతున్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలగచ్చు. ఇప్పుడు అందరూ సాధన చేసి సాధన ఎందుకు, యోగాభ్యాసాలు ఎందుకు, మనోనాశనానికి అంతే కదా. యోగాభ్యాసాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనోనాశనానికి. నువ్వు మనసుని ఏమి నాశనం చేయొద్దు, ఆ మనస్సును కూడా ఆత్మగారంగా చూడు, ఆ బుడగను కూడా సముద్రంగా కూడా చూడు. నిజంగా బుడగ సముద్రమే, అలాగే మనస్సు కూడా ఆత్మే, మనస్సును ఆత్మగా చూడు. ఇప్పుడే నీకు జ్ఞానం, ఇప్పుడో కాదు ఇప్పుడే ఎక్కడే, ఇప్పుడో ఎక్కడో కాదు ఇప్పుడే ఎక్కడే జ్ఞానం కలుగుతుంది అయ్యా. నువ్వు బుడగను సముద్రంలో చూడవనుకో, బుడగను బుడగ్గానే చూస్తావనుకో, ఇతర లోకాలకి వెళ్ళటం తప్పదు, మళ్ళీ ఈ లోకానికి రావటం తప్పదు, మళ్ళీ చావులు తప్పదు, పుట్టుకలు తప్పదు. ఈ జన్మ మరణం చక్రంలో ఉంచి అలా తిరుగుతూ ఉండవలసిందే. అంటే నువ్వు బుడగను సముద్రంగా చూడటం నేర్చుకోయా. నిజంగా కూడా సముద్రమే, నీ గురికి ఆకారం కనిపిస్తుంది, నీ మనస్సు కూడా నిజంగా ఆత్మే, దాన్ని ఆత్మగానే చూడు. ఆత్మగా చూస్తే అప్పుడు నీ మనస్సును నిగ్రహించుకునే పని నీకు లేదు, తనంతది మనస్సు అణిగిపోతుంది. సుఖం ఆనందం శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతున్నప్పుడు ఇది ఒక సాధన యొక్క ప్రక్రియ. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో ఎవరికైనా ఈ ప్రక్రియ, ఈ సాధన యొక్క ప్రక్రియ ఉపయోగపడుతుందేమో చూసుకోండి. అంటే ఒక మనిషికి ఒక రుచి ఉంటుంది, కొంతమందికి జ్ఞాన మార్గం ఇష్టం, కొంతమందికి భక్తి మార్గం ఇష్టం, కొంతమందికి కర్మ మార్గం ఇష్టం, కొంతమందికి అన్ని మార్గాలు ఇష్టమే. మొత్తమే ఈ అన్ని మార్గాలు ఎందుకంటే మనోనాశనానికి. అంటే నేను చెప్పిన ఈ మాట కూడా మీరు ట్రై చేసి చూడండి, మీ మనోనాశనం అయితే ఈ రకంగా కూడా మీ మనస్సును కంట్రోల్ చేసుకునే పనే ఉండదు. అసలు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ రోజున ప్రశాంతంగా కూర్చోండి, ఇంటి దగ్గర ప్రశాంతంగా కూర్చోండి, సాయంత్రం భోజనం చేసి ప్రశాంతంగా కూర్చోండి. మన అహంకారం బయటకు వస్తూ ఉంటుంది, మన అహం వృత్తిని చూశాడు. మన ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు మన అహం వృత్తి ఏదో రకంగా బయటకు వస్తూ ఉంటుంది. మన అహమూర్తిని ఏ తలంపు బయటకు వస్తుంది, బయటకు తీసుకొస్తామో చూసుకోండి. ఆ తలంపును నాశనం చేసే వరకు మీకు మోక్షం లేదు. మీరు ఒంటరిగా కూర్చోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఒంటరిగా కూర్చోండి, భోజనం ప్రశాంతంగా కూర్చోండి. మీ లోపల నేననే తలంపు, నేననే తలంపు ఉండగలం, నేననే భావం ఉండగలం. ఆ నేననే భావాన్ని ఏదో తలంపు బయట తీసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ నేను నిజమైన నేను కాదు, లోపల నేననే తలంపు వస్తుంది కదా. ఆ తలంపేమో కోపమో కాదు, కామమో కాదు, ద్వేషమో కాదు, అసూయ కాదు, ఏది కాదు. మీకందరికీ నేననే తలంపు ఉంది, అది ఒకే తలంపు పొందుతారు, ఆ నేనుగా వ్యక్తమవుతాడు. ఆ నేనే తలంపు దేహంతో తాదాక్ష్యం పొందుతూ ఉంటుంది. దేహం చనిపోయినప్పుడు చనిపోయాను అనుకుంటుంది, దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అనుకుంటుంది, దేహం ముసలి అయితే నేను ముసలిగా అయిపోయాను అనుకుంటుంది. ఉదయం దేహంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది అంతే. ఈ కామక్రోధాలు, రాగద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, కోపతాపాలని ఆ మొదటి తలంపుకి ఈ తలంపులన్నీ వస్తాయంటే. మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మీరు ఏదో నేను, ఆ నేను కోపం కాదు, ఆ నేననే తలంపుకి కోపం వచ్చింది. ఇప్పుడు మీరు సిద్ధికరణ తర్వాత ఏం చేయాలంటే, ఆ నేననే తలంపు మామూలుగా ఉంటుంది పాపం, కానీ ఏదో నేను తలంపు నుంచి దాన్ని బయట తీసుకొచ్చేస్తాయి. మనం చచ్చిపోవడానికి మనకు 100 రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు. అదే మనకున్న ఆస్తి అంతా పోవడానికి అన్ని చెడ్డలు వాటిని మనకు ఉండక్కర్లేదు, ఏ ఒక చెడ్డలు కూడా చాలు. ఇంతకీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించండి. మీకు కొన్ని సీక్రెట్స్ చెబుతున్నాను ఇక్కడ, కొన్ని సీక్రెట్స్ ఈ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి, భోంచేసి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఆ నేననేది కామము కాదు, కామము కాదు, ద్వేషము కాదు, అసూయ కాదు, ఏది కాదు. అది అసలు తలంపు అంతే, మీరు నేనునే అది తలంపు. ఆ నేననే తలంపుని బయటికి వెళ్ళి ఏదో తలంపు వచ్చి బయట నీకు ఒకసారి ద్వేషం తీసుకొస్తూ ఉంటుంది, ఒకసారి కామం తీసుకొస్తూ ఉంటుంది. ఈ నేననే మొదటి తలంపుని చూసారు, ఆ మొదటి తలంపుని ఏ తలంపు బయటికి తీసుకొస్తానో ముందు మీరు చూసుకోండి, మీకు బాగా అర్థం చేసుకోండి. ఆ మొదటి తలంపుని ఏ తలంపు అయితే బయటికి తీసుకొస్తుందో ఆ తలంపుని పోగొట్టుకునే వరకు ఆ నేననే తలంపు బయటికి రావటం మానం. ఇప్పుడు చూడండి, సినిమాలకు అలవాటు ఉన్న వాళ్ళు మన సినిమాలు తీసుకుపోతూ ఉంటారు, ప్లేకార్డ్ అలవాటు ఉన్న వాళ్ళు ప్లేకార్డ్ తీసుకుపోతూ ఉంటారు, ఎలక్షన్ అలవాటు ఉన్న వాళ్ళు ఎలక్షన్లో తీసుకుపోతూ ఉంటారు, సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమాలో తీసుకుపోతారు. ఒక అలవాటు ఒక మనిషిని తీసుకుపోతూ ఉంటుంది. ఎన్ని అలవాట్లు, ఎన్ని ఏంటి అలవాటును పోగొట్టుకోవటమే శీలం. మనకి పనికిరాని అలవాటును పోగొట్టుకోవటమే శీలం, అది క్యారెక్టర్. మీరు క్లోజ్గా ఫాలో అవ్వండి. మీరు అంటే నేననేది చేసిన మనం నేను నేననే చైతన్యం కాదు, నేను నేనని ఆత్మ కాదు. ఆత్మ నేను ఆడదు, చైతన్యం నేను ఆడదు. ఆ నేను నేననేది కూడా ఒక పరంపరే, కానీ ఆ పరంపర అస్తమైన బయటికి రాదు, లోపల ఉంటుందండి. అది కుదిరిగా ఉంటుంది. ఆ నేననే పరంపర ఎక్కడ ఉంటున్నాయి, ఆ అలవాట్లు ఏం చేస్తున్నాయి, ఆ నేనే పరంపర బయటకు తీసుకొచ్చేస్తాయి. ఆ బయటకు తీసుకొచ్చాం, బయటికి ఎంతకాలం ఇది బయటకు వచ్చేస్తామో అంతకాలం పునర్జన్మలు తప్పదు. మళ్ళీ మనం క్షమాలను మొదటం తప్పదు, ఎక్కడ చోట పుట్టడం తప్పదు, ఎక్కడ చోట కర్మానుభవం మనకి తప్పదు. దేహం వస్తే కర్మానుభవం ఉంటుంది. ఇక్కడ మీరు ఇంటికాడ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించవలసింది ఏంటంటే, ఏ మనకు ఆ నేను ఏ వాసన ఏ టెండెన్సీ ఆ నేను కాకుండా బయటకు తీసుకొస్తాను ముందు చూసుకుంటాను. దాన్ని తొలగించడానికి మీరు ప్రయత్నం చేయకపోతే ఆ నేనే తలపు కూడా బయటకు రావటం మానదు. టేకాట అలవాటు కనుక నేను పోగొట్టుకోలేకపోతే ఎవరైనా నేను బయటకు తీసిపోతాను టేకాటాడి వాడు. ఆ సినిమా చేసే అలవాటు కనుక నాకు పోగపోతే ఎలాగో పోలే ఇతరులు మనం తిట్టుకోవడం అనవసరం, ఇతరులను మనం తిట్టడం అనవసరం, ఇతరులను దూషించడం అనవసరం. నా అలవాటు ఉండడం తను వచ్చి తీసిపోతున్నారు. నా అలవాటు పోయింది అనుకున్నాను, నేను ఎప్పుడు వచ్చి నాలుగు సార్లు వచ్చినాక ఐదో సార్లు రాను. భగవద్గీత చెప్పింది దేహంతో తాదాత్యం పొందిన నేను కాదు, చైతన్యంతో తాదాత్యం పొందిన నేను చెప్పింది కాబట్టి కృష్ణుని దేవుడిని మనం అంటాను. భగవద్గీత చెప్పింది దేహంతో తాదాత్యం పొంది నేను చెప్పలేదు, దేహంతో తాదాత్యం చెంది నేనే కనుక భగవద్గీత చెప్తుంది. 5000 సంవత్సరాలు భగవద్గీత ఎందుకుంటుంది, ఎప్పుడూ నా గీత కూడా మహర్షి అంటాం కాదు. ఎవరికైతే రాక బాగుందో వాడికి గీత చేతిలోకి వస్తుందని, ముందు మన ముఖం మీద రాత బాగుంటే వాళ్ళ చేతిలోకి గీత వస్తుంది. మన రాత బాగకపోతే గీతం ఎంత మంచున్నా మన చేతికి రాలేదు, ఎవరైనా చదివించినా అర్థం కాదు. అంటే ఏదైనా పుస్తకాలను ప్రారంభించడం మనకు అర్థం అవ్వాలనుకోండి, మనకు అధికారం ఉండాలి. మనకు అధికారం లేదనుకోండి, ఆ పుస్తకం 100 సార్లు చదివినది మనకు అర్థం కాదు. మనకు అధికారం లేకపోతే భగవద్గీత చనిపోయే వరకు చదివినా, పై నుంచి కిందకి కింద నుంచి పైకి చదివినా మనకు అర్థం కాదు. ఏం చెప్పిన అధికారం లేదు, ఇక్కడ అధికారం ఉన్న వాడికి 2 సార్లు కూడా చదవకపోతే వాళ్ళు 1 సార్లు చదివిన వాడికి అర్థం అవుతుంది. అధికారం లేని వాడికి 100 సార్లు చదివిన అర్థం అవుతుంది. అంటే అధికారం అంటే ఏంటి, నేను అర్హత సంపాదించుకుంటే, నేను యోగ్యత సంపాదించుకుంటే ఆ పుస్తకం అనే విషయం అర్థం చేసుకునే అర్హత నాకు వస్తుంది, అది అధికారం. అయితే కృష్ణుడు చెప్పింది నేను, చైతన్యంతో తాదాత్యం పొందిన నేను. అది చైతన్యంతో తాదాత్యం పొంది నేను చెప్పింది కాబట్టి అది కలకాలం చిరకాలం. ఈ సృష్టి కనిపించినా కనిపించకపోయినా, మన దేహం కనిపించినా కనిపించకపోయినా అది చిరకాలం కలకాలం. చైతన్యం ఎంతకాలం ఉంటుందో అది అంతకాలం. చైతన్యానికి ముగింపు లేదు, చైతన్యానికి ఆగలేదు, ముగింపు లేదు. అలాగే భగవద్గీతను చెప్పిన జ్ఞానానికి కూడా ముగింపు లేదు, అది ఎండ్లెస్. భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఎంత చేసుకున్న వారికి అంత, మీరు ఎంత సాధన చేస్తే అంత మీకు వస్తుంది. ఏమీ చేయకుండా రావాలంటే ఏమీ రాదు, ఎంత చేసుకున్న వారికి అంత, మీరు ఎంత చేస్తే అంత. ఒకవేళ మీకు సాధన చేసే శక్తి లేకపోతే ఆత్మలో కలిపేసుకోండి. మీకు మనస్సు లేకుండా మీకు విజృంభిస్తుంది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆ టెక్నిక్ మీకు కుదరకపోతే బుడగను సముద్రంగా చూసినట్టే మనసును ఆత్మగా చూడండి. దానికి బుడగను సముద్రంగా చూడటం అంటే మనసును ఆత్మగా చూడటం అంటే అలాంటి మమ్మల్ని ఎవరైనా పోగొట్టుకోండి, మనం ఏం పోగొట్టుకుంటున్నాం అనుకుంటాం, మనం ఎవరిని విమర్శించాలనుకోండి, నేనే విమర్శించాలనుకుంటాం. ఏం చేద్దాం, ఆ చైతన్యం చూడతారు ఆత్మ అంటే ఏమి బాగున్నాను, ఏమి లేదు నేను బాగున్నాను. అంటే మనస్సుని మీరు ఆత్మగా చూడటం నేర్చుకుంటే ఇతరులు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మీకు బాధ కలగదు, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని పొందినా పొంగు రాదు. ఇప్పుడు భూమి సముద్రంగా చూడటం లేదు, మనస్సును ఆత్మగా చూడటం నేర్చుకుంటే ఇతరులు ఎవరైనా మిమ్మల్ని పొందితే పొందుతారు, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే పొంగిపోరు. పొంగటం లేదు పొంగటం లేదు అంటే ఇప్పుడు మురగల సముద్రంగా చూసినట్టు మీ మనస్సును ఆత్మగా చూసుకుంటే ఆత్మకి పొంగటం లేదు పొంగటం లేదు, ఆత్మకి పోతా లేదు ఆత్మకి రాక లేదు. ఆత్మకి జన్మ లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి చావు లేదు. నేను పుట్టాను ప్రతి వాడికి చావు పోయి ఉంటాను. నేను పుట్టాను నేను పుట్టాను ప్రతి వాడికి చావు పోయి ఉంటుంది. నేను పుట్టలేదు తెలిసిన వాడికి వాడికి చావు పోయి ఉండేది. ఏం చేసిన ఆత్మక చావు లేదు కాబట్టి. ఇప్పుడు చుట్టాలు వస్తామని ఇంటికి వస్తాను వస్తాను కూడా మీరు గుణాలు పట్టుకుని ఉంటారు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో. అలాగే ఎవరు వచ్చి ఉద్ధరిస్తారని మీరు కనిపెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు బాగు చేసుకుని నేను బ్రాహ్మణైనా రాజులైనా వైశ్యులైనా మీరు కాంగ్రెస్ పార్టీ వారైనా తెలుగుదేశం పార్టీ వారైనా కమ్యూనిస్ట్ పార్టీ వారైనా మీరు యానాం ప్రాంతం వారైనా మెడ్రాస్ ప్రాంతం వారైనా మీరు ఎక్కడ వారైనా మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు సాగాయంగా మీరు చేసుకుంటే భగవంతుడి కృప మీకు అందుతుంది. అప్పట్లో అట్లీస్ట్ చేయకుండా మీకు సాధన కొంచెం కష్టంగా ఉంటుంది. కొంత దూరం మీరు సాధన చేశాక మీ తర్వాత మీకు సాధన చేసినా సాధన తాలూకు బాధ మీకు లేకుండా భగవంతుడే దగ్గరుండి మిమ్మల్ని నడిపిస్తాడు. వాడికి సాధన మీకు బాగా జరుగుతుంది అనుకోండి, కానీ సాధన వల్ల మీకు ఏం బాధకు రాకుండా అనుకోండి, అప్పుడు మీ గురువు అనుగ్రహం నాకు గుర్తు. అంటే అజాగ్రత్తగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, ఇతరుల గొడవలో కలగ చేసుకోకండి. మీ పనేది మీరు చూసుకోండి, మీ చేతిలో ఉన్న పనేదో సక్రమంగా చేసుకోండి. దేవుడు అక్కడ చేతిలో ఉన్న పని ఎప్పుడూ సక్రమంగా మీకు చేసి పెడతాడు. దేవుడికి మీరు అప్రిషియేషన్ పెట్టక్కర్లేదు, దేవుడికి మీరు జ్ఞాపకం చేయక్కర్లేదు. మీకు ఎప్పుడూ ఏది జ్ఞాపకం తీసుకురావాలో దేవుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ కంట్రోల్ మీ హృదయంలో ఉన్నాడు. అంటే ప్రపంచాన్ని బాగు చేయటం అంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటం. మనం బాగు చేసుకోవటం మానేసి ప్రపంచం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఇదేం పద్ధతుంది. మనందరం బాగుపడితే దేశం బాగుపడుతుంది. మనం ఎవరిని బాగుపడకుండా నువ్వు బాగుపడుతున్నా బాగు. దేశం అంటే ఎవరు? మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని పడగారు అప్పారావు అంటే దేశం అంటే ఎవరు? మనమే. మనం బాగుపడితే ఎవరు బాగుపడతారు? దేశం బాగుపడుతుంది. మనం ఎవరో బాగుపడటానికి ప్రయత్నం చేయకుండా దేశం నువ్వు బాగుపడు నువ్వు బాగుపడు అంటే దేశం ఎక్కడ బాగుపడుతుంది? అంటే ముందు మనం బాగుపడితే ఎంతవరకు మనం బాగుపడ్డామో ఆ ఎక్స్టెంట్ వరకు మన దేశం కూడా బాగుపడాలి. నా దగ్గర 4 రూపాయలు అంటే నీకు 1 రూపాయినే ఇవ్వగలరు. నా దగ్గర 1 రూపాయి కూడా లేనప్పుడు నేను మీకు ఏమి ఇవ్వగలరు? సంకింద్రం చేయాలనుకుంటాను, నచ్చింద్రం చేయాలన్నా. అంటే మనం బాగుపడుతున్నాం అనుకోండి, నిమ్మల దేశం కూడా బాగుపడుతుంది. మనం బాగుపడమనుకున్న దేశం కూడా బాగుపడదు.
నారాయణం నారాయణం నారాయణ
మీరు ఇంటికాడ బియ్యంలో గడ్డి వేరుకుంటూ ఉంటారు. బియ్యాన్ని ఎసరు వేసే ముందు అందరూ బియ్యంలో గడ్డలు ఏరుకుంటూ ఉంటారు. ఆ గడ్డలు ఏరుకునే ముందు ఇది గడ్డలు ఏరుకుంటూ ఈ నారాయణ శబ్దం చేసుకుంటే అప్పుడు మీ బియ్యం అంతా ఆ ప్రసాదం అయిపోతుంది. మీరు ఉండిన బియ్యం అంతా కూడా అన్నగిన్నె మార్చి ప్రసాదం అయిపోతుంది. ఆ గడ్డలు ఏరుకునేప్పుడు నారాయణ స్మరణ చేసుకోండి, అంటే గోవింద స్మరణ.
నారాయణ నారాయణ నారాయణ
ఆత్మజ్ఞానం ఎలా కలుగుతున్నా ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే ఒక ఋషి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందంటే నువ్వు లోకాన్ని కూడా ఆత్మగాను చూడు. నువ్వు శివుడితో ఎప్పుడు నిరంతరము విసుగు లేకుండా విరామం లేకుండా ఆకు లేకుండా ఎప్పుడు ఆత్మ గురించి శ్రవణం చేయ చూస్తే ఆత్మను చూడు. ఎల్లమ్మ సుబ్బమ్మ గారిని చూసి చూస్తే ఆత్మను చూడు. వింటే ఆత్మ గురించి విను, మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడు, మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడు, చింతిస్తే ఆలోచిస్తే ఆత్మ గురించి ఆలోచించు, ఆలోచిస్తే ఆత్మ గురించి చించు, ఆత్మ గురించి ఆలోచించు, మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడు. లోకాన్ని కూడా నువ్వు ఆత్మగా చూడు. నిరంతరం ఆత్మ గురించి శ్రవణం చేయ. ఆత్మ గురించి ఇలా జీవిస్తే నువ్వు తనంతుడు తానేగా ఆత్మ నీకు తానుగా నీ హృదయంలో ఉన్న వస్తువు తానుగా నీకు వ్యక్తమవుతావుగా. అప్పుడు నీకు గోయింది లేదు, నువ్వు కలింది లేదు.
ఓ
ശാന്തി ബ്രിസ്റ്റിയും ക്രിസ്റ്റിയും ആപ്പനിസ്റ്റിയും ചാക്ഷ്യവാറും.